భగవద్గీతని అధ్యయనం చేయటానికి ప్రయత్నిస్తూ కొన్ని మౌలికమైనటువంటి సత్యాలను మనం గుర్తించాలి. ఏమిటా సత్యాలు అంటే, ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశం తీసుకుంటున్నటువంటి మనము, మన యొక్క జీవిత విధానంలో, జీవితాన్ని మనము చూసేటటువంటి విధానంలో పూర్తిగా ఒక శీర్షాసనం వేయాలి మనం. మన అవుట్లుక్, దృష్టికోణము, జీవితాన్ని మనం చూసేటటువంటి దృష్టికోణము ఆధ్యాత్మికతకి విరుద్ధంగా ఉండేటటువంటి వాళ్ల దృష్టికోణంలో ఖచ్చితంగా తేడా ఉండాలి. ఆ తేడా లేకుండా మనము భగవద్గీత చదువుకుంటాం, యజ్ఞాలు చేసుకుంటున్నాం, గాయత్రి మంత్రం చేసుకుంటున్నాం, అనేక గురువులు చెప్పినటువంటి అనేక విధి విధానాలను మనం ఆచరిస్తున్నాం, స్థేమ ఏరస మిథ్యాచార కర్మయోగంలో ఈ రెండు మాటలు వాడతాడు వాడు దొంగ, వాడు మిథ్యాచారి అంటే పైకొకటి లోపలొకటి. మనము భగవంతుడి దగ్గరికి వచ్చింది మిథ్యాచారం కోసం రాలేదు. అంతే కదా, మనకి పూర్తిగా భగవంతుడి మీద ప్రేమ ఉంది, అభిమానం ఉంది, కానీ ఎలా జీవించాలో తెలియదు, అది వేరే విషయం. ఎలాగ భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళగలము అనేది మనకు అవగాహన లేదు. కానీ మన కోరిక ఏంటి, ప్రకృతిలో ఈ సృష్టిలో మానవ జన్మ ఎత్తినటువంటి మనము రకరకాలైనటువంటి సుఖాలకి, రకరకాలైనటువంటి దుఃఖాలకి లోనవుతూ ఉంటాం. ఓసారి సుఖం వస్తుంటుంది, ఓసారి దుఃఖం వస్తుంటుంది. ఒక్కసారి మనకు వచ్చేటటువంటి దుఃఖాలు ఎలా ఉంటాయంటే మనం భరించలేవేమి. ఇంకా ఈ దుఃఖం నుంచి మాకు నిష్కృతి లేదా, శారీరకమైనది కావచ్చు, ఆర్థికమైనది కావచ్చు, సామాజికమైనది కావచ్చు, రకరకాలైనటువంటి సమస్యలు. ఈ రకరకాలైనటువంటి సమస్యలకు భగవద్గీత ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గం ఉంది. ఆ మార్గాన్ని కనుక మీరు ఆచరిస్తే ఈ క్షణంలోనే మీకు దుఃఖం ఉండదు, మీకు బాధ ఉండదు, మీకు వ్యధ ఉండదు. బాధ్యత మీ మీద ఉంచుకోకండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తామాం యోగక్షేమం వహామ్యహం వింటాను బాను ఈ శ్లోకం. కానీ యోగక్షేమము నేనే స్వీకరిస్తాను. ఎవడా మాట అన్నది? జగద్గురువు సర్వశక్తి మంత్రుడైనటువంటి ఈ సంపూర్ణ సృష్టికి కారణభూతమైనటువంటి మయ్యాధ్యక్షేణ ప్రకృతి, నా యొక్క అధ్యక్షతన, ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ యూనివర్స్, ఈ ప్రపంచం యొక్క ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాటలవి. ఏం చెప్తున్నాడు? నీ యొక్క యోగము లభించబోయేది, యోగం అంటే లభించబోయేది, ఇంకా మీ దగ్గరికి రాలేదు, మీరు ఆశిస్తున్నారు ఆ లాభాలు వస్తాయని. క్షేమం ఉన్నాయి మీ దగ్గర, ఒప్పుకుండా ఉండాలి. అంటే రాబోయేటువంటి లాభాలకి, ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి సుఖ సంతోషాలకి కూడా బాధ్యత ఎవరిది? ఆయనది. ఎప్పుడని ఆయనదే బాధ్యత కాదని ఎవరు అనలే. ఎప్పుడు ఆయనది బాధ్యత? నాయన నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు, ఇంటర్వ్యూలో ఉన్నటువంటి వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్లే, నేను వాళ్ళతో చెప్పాను మా అబ్బాయి ఇంటర్వ్యూకి వస్తాడని, నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూకి. వీడు ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళాడు, రూమ్లోకి వెళ్ళలేదు. వీడేంటి, ఎంఏ చదివాడు, జస్ట్ బొటాబొటీగా 55 మార్కులు వచ్చాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పిహెచ్డీలు, ఇంకా ఏవో తోకలు ఉన్నవాళ్ళు. వీడు తండ్రి చెప్పిన మాట విని కూడా, ఇంకా నాకే ఉద్యోగం వస్తుంది, పిహెచ్డీ కంటే తక్కువ అవడం లేడు, నేను అసలు ఎంఏలో కూడా బొటాబొటీగా 55 యూజీసీ నియమ ప్రకారం చేత నాకు రాదని ఇంటర్వ్యూకి వెళ్లకుండా వచ్చేసాడు. ఇంటర్వ్యూలు జరిగాయి. ఇంటర్వ్యూ జరిగిన తర్వాత చైర్మన్ ఆఫ్ ద బోర్డు ఫోన్ చేశాడు వీడికి, తండ్రికి, మీ అబ్బాయి ఇది ఇంటర్వ్యూకి రాలే, ఎక్కడికి పోయాడు? ఎలాగో ఉద్యోగం రాదు కదా అని చెప్పి ఇంటర్వ్యూ ఎగ్గొట్టి ఎక్కడ పోయాడు? సినిమాకి పోయాడు. ఏ సినిమా పోయాడు? తండ్రికి తెలుస్తేగా. ఇంతకీ అబ్బాయికి ఉద్యోగం వస్తుందా రాదా? తప్పు ఎక్కడ జరిగింది? బాధ్యత నుంచి పారిపోవటం. ఇంటర్వ్యూ మీరు ఫేస్ చేయాల్సిందే. ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వాల్సిందే. ఆ చైర్మన్ వీడికి ఉద్యోగం ఇస్తాను అని తెలిసినా కూడా వాడిని తిడతాడు, ఏమయ్యా నీకు ఈ మాత్రం కూడా రాదా, నీకు బుద్ధి ఉందా లేదా, ఎవడిస్తాడనుకున్నా నీకు ఉద్యోగాన్ని అంటాడు అక్కడ ఇంటర్వ్యూ బోర్డులో. కానీ చేయడం జరిగేదేంటి? యోగక్షేమం వహామ్యహం. కానీ ఇదేమో అక్కడ చెప్పరు. అక్కడ జరిగేది మామూలుగా ప్రకృతిలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది, నీకు కూడా అదే జరుగుతుంది. కానీ మీరు పారిపోయారనుకోండి సమస్య నుంచి. ఇంటర్వ్యూ బోర్డు ప్రెసిడెంట్ మాత్రం ఏం చేయగలడు? ఇంటర్వ్యూకి రాకుండా ఉద్యోగం ఇవ్వగలిగే బంధువులు ఇంకా రాలే, ఇంకా రాబోతుంది అన్నది వేరే విషయం. కనీసం అటెండెన్స్ ఉండాలి కదా అక్కడ. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాహ పర్యుపాసతే. అనన్య చింత, మిగిలిందుకు బాధ ఏం బాధ? చూసుకునేవాడు వాడు, చూసుకున్నాక వాడు ఏం చేస్తాడు? నిర్ణయించుకునేది కూడా ఆయనే. కానీ ఆయన నిర్ణయం ఖచ్చితంగా నీకంటే ఎక్కువ తెలివితేటలతో కూడినటువంటి నిర్ణయము అన్న నమ్మకం మనకు ఉండాలి. మనకున్నటువంటి స్వల్ప బుద్ధితో మనం ఏవేవో కోరుకుంటూ ఉంటాం. ఇది రైటో తప్పో ఎవడో తెలుసు, తెలియదు మనకి. అంచేత మన యొక్క జీవిత విధానంలో సంపూర్ణ సమర్పణ, ఆ సంపూర్ణ సమర్పణ చేసుకున్న తర్వాత కార్యక్రమాన్ని వదలకూడదు. అంచేత నేను సాధన చేయొచ్చా చేయకూడదా, ఏ సాధన చేయాలి, జపాలు చేయాలా అక్కర్లేదా, యజ్ఞాలు చేయాలా అక్కర్లేదా, చేయాల్సిందే. యోగక్షేమం మహామ్యహం అన్నాడు కనుక నేను ఫుట్బాల్ ఆడుకుంటూ కూర్చుంటాను అంటే మరి ఇక్కడ మీరు ఇంటర్వ్యూలో ఉండాలి, అక్కడ కూర్చుని ఉండాలి. ఆ ప్రశ్నలకి మీకు చేతనైనటువంటి జవాబు మీరు చెప్తూ ఉంటారు. కానీ మీకేంటి వెనకాట ఉన్నటువంటి అండ వడ్డించేవాడు మావాడు. అది ఈ భావనతో చేసేటటువంటి కర్మయోగంలో రెండు అద్భుతమైనటువంటి జీవిత విధానాలను అందజేశారు గురుదేవులు. ఒకటి ఆత్మబోధ, రెండోది తత్వబోధ. వాటిని మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకండి. ఇది కాకుండా కర్మయోగంలో ఇంకొకటి ఉంది, ప్రేమతత్వం. ప్రేమ అనేది మనకి ఇంకా అవగాహన రాలేదు. మనం మోహాన్ని ప్రేమ అనుకుంటున్నాం. నిజంగా ప్రేమించటం అనేది మనకి చేత కాదు. ఇంకా మోహాన్ని ప్రేమ అనుకుంటున్నాం మనం. మన నిజమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏమి చేయాలి, అనుభూతి లేనటువంటి దాని గురించి. అనుభూతి కావాలంటే మళ్ళా జగద్గురువుని అడగాలి, నాయన నీ చుట్టూ ఏదో ప్రేమ ఉందిట, అది చాలా గొప్పదిట, అసలు ఆ ప్రేమే భగవత్ స్వరూపముట, అన్ని తకారాలే, మనకు అనుభూతి లేదు, కానీ ఈ తకారాలన్నీ తాళి తీసేసి నాకు అందజేయి, నాకు ఆ ప్రేమ ఏంటో అర్థమయ్యేటట్టు చెయ్యి. అనేటటువంటి సాధన కూడా మన జీవితంలో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. ఇదంటే ఎంత అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు మీరు విన్నా, ఎంత అద్భుతమైనటువంటి మంత్రాలు మీకు అందజేసినా, ఈ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆ మంత్రాలు మీకు ఉపయోగపడవు, ఆ యజ్ఞాలు మీకు ఉపయోగపడవు. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి యజ్ఞాలే, ఋషులు చేస్తున్నటువంటి యజ్ఞాలే రాక్షసులు చేశారు, మనకంటే బాగా చేశారు. మన అంటే ఋషుల కంటే అని. కానీ ఋషులకి రాక్షసులకి తేడా ఎక్కడుంది? ఈ కోరిక తీరాలి, నేను ఈ కోరిక తీరటం కోసం యజ్ఞం చేస్తున్నాను, లేకపోతే ఈ పూజ చేస్తున్నాను, ఈ ఉపాసన చేస్తున్నాను, వచ్చిందా లేదా అనేటటువంటిది ఖచ్చితంగా రాక్షస ప్రవృత్తి అనేది అర్థం చేసుకోండి. మీ మనస్సులో కనుక ఆలోచన వస్తే, భక్తులు మాత్రం మీరు కాదు, ఖచ్చితంగా రాక్షసులే. మరి రాక్షసులకి దేవతల యొక్క వరాలు వచ్చాయా లేదా? వచ్చాయి. ఎంత అద్భుతంగా దేవతల యొక్క వరాలు వచ్చాయంటే ఆ దేవతలే ఇరుక్కుపోయారు వాళ్ళు ఇచ్చిన వరాల్లో. మళ్ళా ఏ విష్ణుమో ఎవడో వచ్చి ఆ దేవతను ఉద్ధరించాల్సి వచ్చింది. ఆ ఉద్ధరించటం అనేది ఆ దేవతలు ఎలాగా ఇరుక్కుంటారు, ఎలా బయటపెడతారు అనేది మన యొక్క దృష్టికోణం కాదు, అది ప్రకృతి చూసుకుంటుంది. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, చాలా ఆనెస్ట్ గా దీన్ని కలియుగం ఎందుకే అంటారు, ఏది తప్పో అది ధర్మం పేరిట చలామణి అవుతుంది. అందుకే శీర్షాసనం, ప్రతి చోట శీర్షాసనే. నేను పూజలు చేశాను కనుక నాకు ఈ సుఖాలు వచ్చాయి, తప్పు. పూజలు చేయటం వల్ల సుఖాలు రావు, పూజలు చేయటం వల్ల శాంతి వస్తుంది. శాంతికి సుఖాలకి చాలా తేడా ఉంది. ఓ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓ మల్టీ మిలియనీర్ చాలా సుఖాల్లో ఉండొచ్చు, కానీ ఓ అడుక్కు తినేవాడికి ఉన్నటువంటి మానసిక శాంతి వాడికి లేకపోవచ్చు. ఓం శాంతి 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 శాంతి. మన లక్ష్యం ఏంటో అర్థం చేసుకోండి. కుటుంబంలోని పరిస్థితులు బాగలేవు, రకరకాలైనటువంటి పరిస్థితులు బాగలేవు, పర్వాలే, ఈ సృష్టిని నేను సృష్టించలేదు, ఈ బాధ్యతను నాకు కావాలి అని నేను అనుకోలేదు. దేశకాల పరిస్థితుల్లో ఒక అద్భుతమైనటువంటి శక్తి, దాన్ని భగవంతుడు అనండి, ప్రకృతి అనండి, ఏదో అనండి, పుట్టించింది మనల్ని. ఈ పుట్టుక మన చేతిలో లేదు కదా, చదువు మన చేతిలో లేదు, జీవించే విధానం మన చేతిలో ఉంది. నువ్వు ఎలా జీవిస్తావు, నీ స్థాయి కరెక్ట్ గా అవగాహన ఉండి జీవించిన వాడు, చెప్పులు కుట్టుకునేవాడైనా వైదాస్ చెప్పుకుంటున్నా వాడి గురించి. అనేక మంది కోటీశ్వరులు పుట్టుంటారు రైదాస్ తో పాటు. మీరు ఒక్కడ పేరు చెప్పని చూద్దాం, ఎవరి పేరు మనకు గుర్తులేదు. రావణాసురుడి పేరు కూడా ఎందుకు గుర్తుంటుంది అంటే, శాంతి కాముకులు వాడిని చంపాడు కనుక, లేకపోతే రావణాసురుడి పేరు గుర్తుండదు. ఇంకేత వాడు ప్రపంచం కోసం ఏమీ చేయలేదు. ప్రపంచంలో ఒక వ్యక్తిగా, ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా రెండు పనులు, అద్భుతమైనటువంటి పనులు అతను చేయగలిగేవాడు. నభూతో నభవిష్యతి, రావణాసురుడు గురించి వాల్మీకి చెప్తాడు ఋషివాక్ అది. అలాంటి వ్యక్తి మరి రాలేదు, రాడు. ఏం చేస్తానన్నాడు? స్వర్గానికి నిచ్చెన వేసిస్తానన్నాడు. ప్రపంచంలో ఎవరికైనా ఆ శక్తి ఉంటే, రావణాసురుడికి ఆ శక్తి ఉంది, మిగతా ఋషులకు కూడా ఆ శక్తి లేదు. విశ్వామిత్రుడు ట్రై చేశాడు కానీ ఏమైంది? మధ్యలో అతిశంకు స్వర్గం అయింది అది. కానీ రావణాసురుడే ట్రై చేసి ఉంటే ఈనాడు ఎంత బాగుండేదో మనకి, ప్రాబ్లమే లేదు. స్వర్గం కోసం యజ్ఞాలు చేయటం అని చేయక్కనే నేను గబగబగబ తిరుపతి మెట్లెక్కినట్టు ఎక్కేసిండేవాడిని. లేకపోతే రోప్ వే మనం ఈనాడు సైన్స్ ప్రకారం తెచ్చేసి ఉండేవాళ్ళం, సర్వంగా మనం వెళ్ళిపోయి ఉండేవాడు. చేయలేదు అతను. ఎందుకు అది అతనికి ముఖ్యం అనిపించలే? అతనికి ఏది ముఖ్యం అనిపించింది? తన త్రిలోకాధిపతి అవటం ముఖ్యం అనిపించింది. రాక్షసుడు మీరు కూడా మనము కూడా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ కోరికలు తీర్చుకోవటానికి భగవంతుడి దగ్గరికి వస్తున్నారా? వచ్చినా పర్వాలేదన్నాడు భగవంతుడు. ఇంకేంటే మీరు ఏ విధంగా భగవంతుడి ముందు ఉన్నా, శత్రు రూపంలో భగవంతుడి ముందు ఉన్నా మిమ్మల్ని కల్పిస్తుంటాడు. రాణాసుడు చివరికి ఎక్కడ చేరాడు? రాముల్లోకి చేరాడు. శిశుపాలుడు చివరికి ఎక్కడ చేరాడు? మళ్ళా కృష్ణుడికి చేరాడు. నో ప్రాబ్లం. ఏదో విధంగా ఆయన ముందు నుంచోండి, ముందు ఆ నుంచోటం రావాలి, పారిపోకుండా ఇంటర్వ్యూ విధంగా వెళ్ళాలి. ఏడు పిల్లలు వెళ్ళినా పర్వాలే, కానీ ఇంత తెలిసి ఇంత అవగాహన ఉండి శత్రువుల రూపంతో మనం వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా. కర్మయోగం అది మనం చెప్పేది. భగవద్గీత 3వ అధ్యాయమే మొత్తము జీవిత విధానంలోని సారాంశం. కర్మ, కర్మ ఎలా చేస్తారు మీరు, పని ఎలా చేస్తున్నారు, మీలో ఉన్నటువంటి చేతనత్వముతో జీవితాన్ని మీరు ఎలాగా సాధించదలుచుకున్నారు, మీరేమి బెంగపడక్కర్లే మనం ఎలా జీవిస్తాము అని. మనం పుట్టాము అంటే చచ్చిపోయేంత వరకు బతికించేటటువంటి బాధ్యత మన పుట్టించిన వాడిదే. మీరేం కంగారు పడక్కర్లే ఎలా జరుగుతుంది అని. కానీ మానవులు ఎంత గందరగోళం చేసేసుకున్నారంటే వాళ్ళ జీవితాన్ని మాత్రం గందరగోళం చేసుకు పెట్టారు. వాళ్ళు ఎంతలా గందరగోళం చేసుకున్నారంటే వాళ్ళ యొక్క గందరగోళంలో అందరం ఇరుక్కుపోయాం. దీని నుంచి బయటపడేటువంటి మార్గం ఏమిటి? ఏంటి మార్గం? సరెండర్, 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 సమర్పణ. నేను ఏమీ నిర్ణయించుకోను, నాకు తెలియదు ఏది మంచిదో ఏది చెడ్డదో. ఇంచేత గురువులు చెప్తున్నది రైతో తప్పో తెలియదు. ఋషిమయ జీవితం గడుపుతూ ఋషుల స్థాయిలో జీవించేటటువంటి వ్యక్తులు మన దగ్గర ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తున్నారా? ఒకవేళ ఫేమస్ అయినటువంటి, ప్రాశస్త్యాన్ని పొందినటువంటి, ప్రసిద్ధి పొందినటువంటి గురువుల యొక్క జీవిత చరిత్ర చదివితే, మనం ఏ దృష్టితో చదువుతున్నాం? ఫలానా వాడు సాయిరాం అన్నాడు, వాడికి రోగం పోయింది. ఫలానా వాడు అదన్నాడు, వాడికి రోగం పోయింది. గురు చరిత్రలో దీపకుడికి వచ్చినటువంటి ప్రాబ్లం అదే. అందరికీ అన్నీ జరుగుతున్నాయట, నాకేం జరగదండే. అంచేత ఏం చేద్దాం? గురువుని మార్చేద్దాం. ఈ గురువు కాకపోతే ఆ గురువు, ఆ గురువు కాకపోతే ఆ గురువు, ఎవడో ఒకడు ఎక్కడో అక్కడ. కానీ మనం మర్చిపోతాం అఖండ మండలాకారం వ్యాప్తం లేని చరాచరం. ఏ గురువు దగ్గరికి వెళ్ళినా మీరు పొందేటటువంటి ఆశీర్వాదాలు కానీ, మీరు పొందేటటువంటి సుఖశాంతులు కానీ, మీరు పొందేటటువంటి బాధలు కానీ, దాన్ని మనం అండర్లైన్ చేసుకోవటం మర్చిపోతాం. నేను ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్తున్నా కూడా దుఃఖాలు కూడా భగవంతుడు ఇచ్చినవి అన్నది మనం మర్చిపోవద్దు. దయచేసి ప్రపంచంలో ఏది జరిగినా భగవంతుడి వల్లే జరుగుతుంది అని నమ్మిన వాళ్ళు భారతీయుడు. భారతీయుడు అంటే వెలుగు మీద ఉన్నటువంటి, వెలుగు మీద అనురక్తి ఉన్నటువంటి వ్యక్తి. అసలు భారతీయుడు అంటే ఏంటి? ఈ అన్ని కష్టాలు కూడా భగవంతుడు ఇచ్చినవే, సుఖాలు భగవంతుడు ఇచ్చినవే. కానీ ఇక్కడ ఎంత దుస్థితికి లోనవుతున్నాం అంటే, ఆధ్యాత్మికత ఎంత గందరగోళానికి లోనైపోయింది అంటే, భగవంతుడు ఎందుకున్నాడు అంటే మీ కోరికలు తీర్చడానికి. మీరు కోరే కోరికలు మిమ్మల్ని గంగలో దింపేవి. మీరు కోరేటటువంటి ఏ ఒక్క కోరిక కూడా పక్కవాడికి లాభం రావాలి అనేటటువంటి కోరికలు మనం కోరటం చేత కాదు. మనకి కోరటం చేత కాదు అనే దానికి అనేక అద్భుతమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇద్దరు స్నేహితులు ఎదురెదురుగా కూర్చొని తపస్సు చేస్తున్నారు. ఇష్టదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక స్నేహితుడితో అడిగాడు, నాయన నీకేం కావాలి అని. ముందు నాకు కాదు, నాకు ఎదురుకుండా ఉన్నాడు స్నేహితుడు, దాన్ని అడగండి అన్నాడు. చాలా ఆనందించాడు విష్ణుమూర్తి. ఎదుట వాడికి ముందు నువ్వు ఛాన్స్ ఇచ్చావంటే కరెక్ట్ ఆధ్యాత్మికత అది, అందులో డౌట్ ఏం లేదు. అమ్మయ్య సరే ఎదుటివాడి దగ్గరికి వెళ్ళాడు. కానీ వీడు అడిగిన ముందుకు ఎదుటివాడికి వీడు భార్య మాట్లాడుతూ వచ్చాడు, నీకేమి జాత కాదు, నీ స్నేహితుడు చాలా మంచివాడు, వాడు చూడు ఎంత మంచివాడు, నీకేమి జాత కాదు, కుటుంబ బాధ్యతలు నీకు తెలియదు, కుటుంబం కోసం ఏం చేయాలో నీకు తెలియదు, ఎదుగుంట్లో వాళ్ళని చూడండి, వాళ్ళని చూడండి, యాజ్ యూజువల్. అది గుర్తొచ్చింది కనుక, అసలే నా స్నేహితుడు నాకంటే తెలివైన వాడు అని నా భార్య చెప్పింది కదా, వాడేం అడుగుతాడో చూద్దాం అని కనిపించాడు. వాడి మీద ప్రేమ ఉంది కాదు, సరే వాడు వాడు విష్ణుమూర్తిని ఒకటి అడగబోయే ముందు ఎదుర్కొండానికి కూర్చున్నాడు స్నేహితుడు. వాడేం అడిగాడు స్వామి, వాడు ఏమీ అడగలేదయా, ఒక చిన్న మాట అడిగాడు, మీరు ఎదురు వాడి దగ్గరికి వెళ్ళారా, వెళ్తే అతను ఏం కోరుకుంటే దానికి రెట్టింపు ఇవ్వండి మాత్రమే అన్నాడు, అంచేత నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. చాలా తీవ్రంగా ఆలోచించాడు. తీవ్రంగా ఆలోచించి ఏమన్నాడంటే నాకు ఒక కన్ను పోగొట్టన్నాడు. ఇది మనం కోరుకునే విధానం, అంతకంటే పెద్దవేం కోరుకోం మనం, చేతగాదు మనకు కోరుకోవటం. కోరుకోవటానికి కూడా స్థాయి ఉండాలి. ఇంచేత మీకు జన్మజన్మల భవితవ్యం కనుక తెలిస్తే అన్ని జన్మల్లోనూ ఉపయోగపడేది అడుగుతాం. రేపు ఏమవుతుందో మనకు తెలియదా, ఏమడుగుతాం మనం? ఇది మనం అవగాహన చేసుకుని, ఈ భావాన్ని అవగాహన చేసుకుని, నేను నిన్ను ఏమి కోరను అంటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే పరమస్వార్థం. భగవంతుడు నెత్తి మీద పెడుతున్న భారం ఏమి ఇవ్వాలో అనేది, మన నెత్తి మీద పెట్టుకోవటంలే. మనం అడిగేది ఇచ్చేయటం నిజంగా చాలా తేలిక, గురువులకి భగవంతుడికి కూడా. మనకి ఏది మంచిదో ఇవ్వటం చచ్చారే వాళ్ళు. ఇంచేత మీ యొక్క జన్మజన్మల ఫ్యూచరే కాదు, మీతో పాటు కలిసి మెలిసి వచ్చేటటువంటి వాళ్ళ ఫ్యూచర్ని కూడా వాళ్ళు మనసులో పెట్టుకుని అవగాహన చేసుకోవాలి. ఎందుకు మీరంత తాపత్రయపడతారు, ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి ఏమి ఉంటూ. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మయోగంలో చెప్పేటటువంటి ఏంటి, కర్మ నైవని సంసిద్ధి ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి. జనకుడు నిన్నది వారు ఈ కర్మయోగమును ఆచరించి మోక్షమును పొందిరి. కర్మయోగము అంటే అర్థమవుతుంది కదా మీకు, పని చేస్తారు మీరు, పని యొక్క ఫలితాల గురించి మీకు ఆశ ఉండదు, అది ఏదైనా చేయొచ్చు, ఏదైనా జరుగుతుంది. శబరి ఎన్నేళ్లు తుడిచింది, ఎన్ని సంవత్సరాలు వచ్చాడో రాముడు, ఏమగలిగింది రాముడికి, మళ్ళా రాముడు ఏం కోరింది, ఏమి కోరలేదు. కానీ ఋషుల ఆశ్రమానికి రానటువంటి రాముడు శబరి ఆశ్రమానికి వచ్చాడు. ఋషుల దగ్గరికి వచ్చినట్టు దాఖలాలు ఉండవు అక్కడ. నిజంగా రాముడికి ప్రాబ్లం వచ్చి సీతను వెతకాల్సి వచ్చినప్పుడు ఈ దివ్య దృష్టి కలిగినటువంటి ఋషులు ఏమైనా సహాయపడలే పడ్డారా ఎవరైనా? నేను చెప్పచ్చుగా కళ్ళు మూసుకుని, చేతగాదు వీళ్ళ ఋషులకి, రాముడికి తెలీదా, వాళ్ళతో పరిచయం లేదా, వాళ్ళకి అడ్రస్ లేదా, అడవుల్లోనేగా తిరిగాడు రాముడు, మరి ఎందుకు చెప్పలే వాళ్ళు? సమాధి స్థితిలో కూర్చున్నారు వీళ్ళందరూ. మరి రాముడికి ఉపయోగపడ్డ వాళ్ళు ఎవరు? కోతులు. తమాషా ఏమైంది, ఆ కోతులు దేవతల కంటే ఉపాస్యులు అయిపోయారు. ఆ కోతికి ఉన్నటువంటి మందిరాలు రాముడికి కూడా లేవేమో, ఇంకా ఏ ఇతర దేవతలకు కూడా లేవేమో, హనుమంతుడికి ఉన్నటువంటి మందిరాలు. ఇందా చేస్తే ఆయన చేసింది ఏంటి, ఆయన ఏమి అడగలే, ఆయన ఏమి కోరుకోలే. ఏం కోరుకున్నాడు? నీ పని నేను ఏదైనా చేయాలని చెప్పు, చేస్తా, మనస్ఫూర్తిగా చేస్తా. కానీ మనస్ఫూర్తిగా చేయాలి అంటే మనం చాలా తెలివైన వాళ్ళం కదా, మాకేం తెలుసు సార్ రాముడి పని ఏంటో, తెలిస్తే మేము చేసేవా ఏంటి, ఇళ్లలో కూర్చుంటావా ఏంటి, మేము భగవంతుడు చెప్పేటటువంటి పని, గురువు కావాల్సినటువంటి పని మాకు తెలిస్తే ఇలా ఎందుకుంటాం మేము, నా అసలు చచ్చినా ఉండవు ఇలా. నిజంగా తెలియదా భగవంతుడికి ఏం కావాలో? మీకు హృదయం మీద చేయి వేసుకుని చెప్పండి చూద్దాం. మనం మనం మోసం చేసుకుంటాం మనకు తెలియదని. హనుమంతుడికి తెలియదు ఏది కరెక్టో, దాటేమన్నాడు వెళ్ళిపోయాడు. సీత ద్వారా సీతను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఏమైనా టీవీలు ఫోటోగ్రాఫీ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉండుంటే మధ్య మధ్యన ఫోటో చూసి వీళ్ళ సీతాదేవి అవునో కాదో అలాగని చూసుకోలేదు పాపం. ఏదో కొండ గుర్తులు చెప్పారంతే. మండోదేవిని చూశాడు, సీత అనుకుని గెంతడం మొదలెట్టాడు. తప్పేమే, బుద్ధిమతాం వరిష్టం. హనుమంతుడికి మనం ఇచ్చేటటువంటి బిరుదు ఏంటి? ఆ బుద్ధిమతాం వరిష్టం ఏం చేశాడు? మండోదరిని చూసి సీత అనుకున్నాడు, డాన్స్ చేశాడు. కానీ మళ్ళా ఆలోచించాడు, రావణాసురుడి ఇంట్లో సీత ఎందుకుంటుంది? ఉండకూడదు కదా నాకు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం. కాదు సీత, మళ్ళా అడగడం మొదలు చెందుతికాడు. వెతటం మొదలెట్టాక ఏం చేశారు? తోకకి నిప్పండించారు. తోకకి నిప్పెట్టిస్తే ఊరుకున్నాడా? మొత్తం లంకను కాల్చేశాడు. కాల్చేశాక మళ్ళా నెత్తిని చేయి పెట్టి కూర్చున్నాడు. సముద్ర పొడికి పోయి సీతాదేవి కాలిపోయి ఉంటుంది. సీతాదేవి కాలిపోయి ఉంటే రాముడు బతకడు, రాముడు బతకపోతే భరతుడు బతకడు. ఇంకా సీక్వెన్స్ మనం ఆలోచించినట్టే ఆలోచించాడు. మనం ఏ విధంగా బాధపడుతో ఇంకేదేమి ఇంకేమి ఇంకేమి మా జీవితాలు అంతా ఇంక అయిపోయాయి, ఫినిష్, ఇంకెందుకని ప్రాయదేశం మొదలెట్టాడు. అంచేత దేవతల యొక్క కార్యక్రమం, భగవంతుడి యొక్క కార్యక్రమం చేయటాన్ని మీకు తెలియాల్సిన పనులే మీరు చేసుకుంటూ పోతూ ఉంటే సమయమైనటువంటి మార్గదర్శనం ప్రకృతి ఇస్తుంది. హనుమంతుడికి అలాగే ఇచ్చింది. కానీ మీరు మొదలెట్టకుండా ఇంట్లోనే కూర్చుని సీతను వెతుకుతానంటే కుదరదు. మీ యొక్క ఆ ఆవేదన, భగవంతుడి యొక్క కార్యక్రమాలు చేయటానికి కావలసినటువంటి ఆవేదన చేసినటువంటి వాళ్లల్లో జనకుడికి ఉన్నటువంటి స్థానము ప్రపంచ చరిత్రలో ఎవరికీ లేదు. కానీ మన యొక్క దుస్థితి ఏంటి అంటే మన యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ మనకు తెలియదు. చాలా మంది ఋషులు మన ఉపనిషత్తులు కనుక చదువుకుంటే వాళ్ళు కరెక్ట్గా ఆ ఆధ్యాత్మిక స్థితి పొందారో లేదో తెలియచేయటానికి జనకుడి దగ్గరికి పంపించేవారు. మన ఉపనిషత్తులు చదవం, చదివినా మన దృష్టికోణంతోనే చదువుతాం తప్ప అసలు అక్కడ ఏం రాసిందో చదవం. మనం అష్టావక్రుడి దగ్గర నుంచి ప్రతి ఋషి కూడా తను కరెక్ట్గా ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్నాడా లేదా అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా జనక మహర్షి దగ్గరికే పంపించారు. ఇంచేత కర్మయోగము ప్రకృతిలో ఉంటూ కూడా రాజరిక వ్యవస్థను చూడాలి అంటే దండించాలి పాపుల్ని. ఇంతే తప్ప నేను అందరినీ సమానంగా చూస్తున్నానంటే కుదరదు కదా. రాజు అంటే ఏంటంటే స్టేట్ లో ఉన్న ప్రతి వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి తగినటువంటి దండ వ్యవస్థ తన చేతుల్లోకి తీసుకోవాలి. తనే ఫైనల్ డెసిషన్, పూర్వకాలంలో రాజే. వీరంతా చేస్తూ కూడా ఋషుల కంటే పెద్ద స్థాయిలో ఉండేవాడు జనకుడు. ఆ మానసిక స్థాయి ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఆ జనకుడి యొక్క స్థాయి కంటే ఈ క్షణంలో మీ యొక్క స్థాయి ఏ విధంగానూ తగ్గదు. మీ యొక్క ఆ అదృష్టాన్ని అర్థం చేసుకోండి. మీరు ఆ స్థాయి వాళ్ళే మళ్ళా దిగుదారకండి. కీప్ ఇట్ అప్, ఆ స్థాయిని ఉంచుకోండి, జనకుడి యొక్క స్థాయిని. అంచేత ఆ ఉదాహరణ ఇచ్చాడు అక్కడ శ్రీకృష్ణుడు. కర్మణైవ సంసిద్ధ్యం ఆస్థిత జనకాదేహ జనకాదులు లాంటి రాజర్షులు. విశ్వామిత్రుడు కంటే గొప్పవాడు, విశ్వామిత్రుడు రాజర్షి. కానీ జనక మహారాజు యొక్క రాజర్షిత్వము విశ్వామిత్రుడి యొక్క రాజర్షిత్వానికి పోలికలు లేవు. సముద్రానికి చెంబులో ఉన్నటువంటి నీళ్ళకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. అది కూడా తప్పు ఉదాహరణే, కానీ నాకు చేతొచ్చిన ఉదాహరణ అది. అంచేత ఆ జనక మహర్షి స్థాయికి అడగండి. మీరు పనులన్నీ చేయండి, ఎలా చేయాలో అలా చేయండి, చేయగలిగినంత చేయండి. నాకు చేత కాదు అనకండి. తర్వాత ఏం చేయాలి ఫలితాన్ని నాకు తెలీదు. నువ్వు ఏం చేస్తే అది చేయి, ఎలా చేస్తే అది చేయి. ఇంచేత ఎందుకు అలా చేయమంటున్నాడు? లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తుమర్హసి. నీకు అలా చేయాలని లేదు, నాకు అలా ఆత్మలోనే అలా ఉండిపోవాలని ఉంది. నీకు ఎందుకు నాకు ఈ పనులంతా, ఎందుకు నాకు ఈ జీవితం అంతా? ఉండిపోవచ్చు, తప్పేం లేదు. కానీ లోక సంగ్రహమేవాపి, నువ్వు ఆ స్థాయికి ఎదిగో ఓకే, నువ్వు అర్థం చేసుకోగలిగా ఓకే, నీ మానసిక స్థితి నిజంగానే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏ విధమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా నేను గందరగోళం పడను అన్నటువంటి నిర్ణయానికి రాగలిగావు, అద్భుతం. కానీ నువ్వు ఈ స్థితిలో ఉన్నావని ఎంతమంది తెలుస్తుంది? కానీ నువ్వేమో గడ్డం పెట్టేసుకున్నావు, కమండలం పెట్టేసుకున్నావు, కాషాయబట్టలు కట్టేసుకున్నావు, గురువులను చెప్పుకుంటున్నావు. నువ్వు ఏం చేస్తే నీ శిష్యులు వచ్చేస్తారు. అప్పుడేమవుతుంది, లోక సంగ్రహమే వాపి, ప్రపంచం యొక్క నడక, ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు దారి తప్పకుండా ఉండాలన్నా కూడా చెయ్యవలసినటువంటి పని. ప్రకృతి నిన్ను ఎక్కడ ఉంచిందో అక్కడ మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా భగవద్గీత మీకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, మీరు ఉన్నటువంటి స్థితులలో మార్పు మీరు కోరుకోకండి. దట్ ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్. కంప్యూటరైజ్ చేసేసి మీ యొక్క కర్మ, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాణుల కర్మ కంప్యూటరైజ్ చేసి మాక్సిమం బెనిఫిట్ ఎక్కడ వస్తుందో అక్కడ పడుస్తుంది మిమ్మల్ని ప్రకృతి. ఆ ప్రకృతి యొక్క అనుసంధానత్వం అద్భుతం అది. అంచేత పరిస్థితులు మార్చడానికి మీరు ప్రయత్నించకండి. అందువల్ల మనకి దుఃఖాలు వస్తున్నాయి. మనకు వచ్చే దుఃఖం అంతా కూడా ఎందుకంటే ఇది కాకపోతే ఎంత బాగుంది. అదే బెస్ట్, నీకు అదే చాలా అద్భుతం అనేటటువంటి మానసిక స్థితి. మీకు ఇష్టమైనటువంటి పనులు చేయటానికి మీరు ఎంత ఆనందిస్తారో. చీపురు పిల్ల పక్కనటువంటి పిల్లలు తల్లులు అవుతారు, తల్లులు అయ్యాక ఫోన్ చేస్తారు నాకు. అంతవరకు నాకు తెలుసు వాళ్ళు ఎలా జీవించారో. అసలు చీపురు పిల్ల కూడా పక్కన పెట్టరు వాళ్ళు, మంచినీళ్ళు కూడా వాళ్ళ అమ్మ తీసుకొచ్చేయాల్సిందే వాళ్ళకి. బలే గొడవ చేసేసాడు మాస్టర్ పిల్లవాడు, రాత్రల్లో నిద్రలేదు. చాలా యొక్క ఆనందం అందులో తెలుస్తుంది. భగవంతుడు ఇచ్చినటువంటి స్థితి మీకు మాతృత్వం ఎక్కడి నుంచి వచ్చింది? అది భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం. అది ఎంత కష్టంగా ఉన్నా చూస్తూనే ఉంటే ఎంతమంది కష్టపడుతున్నారు అయినా కూడా మళ్ళీ అడుగుతారు మాస్టర్ పిల్లలు. చేత భగవంతుడు ఇచ్చినటువంటి వరంలో కష్టంలో కూడా సుఖం ఉంది. మరి మీకు లభిస్తున్నటువంటి కష్టాలలో ఏ సుఖాన్ని అందులో దాచాడో మనం గమనించుకో. బుద్ధి కష్టం వద్దు అని కళ్ళు మూసేసుకున్నప్పుడు ఆ కష్టంలో ఉన్నటువంటి సుఖం మీకు అర్థం కాదు. ఆ కష్టంలో ఉన్నటువంటి సుఖాన్ని గమనించండి. లోక సంగ్రహమేవాపి సంపశ్యం కర్తు మర్హసి. సంపశ్యం, పశ్యన్ అంటే బా చూడటం, సంపశ్యన్ అంటే బాగుగా చూడండి. ఖచ్చితంగా అందులో బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటూ ఉంటాయి. ఏదో వరదానం ఉంది ఆ కష్టంలో, ఏదో అవగాహన ఉంది, ఎక్కడికో మిమ్మల్ని తీసుకెళ్తున్నది. దాన్ని గమనించుకుంటూ ఇంకోటి గుర్తుంచుకోండి, యజ్ఞ దాచరతి శ్రేష్ఠ తత్తదేవో తరో జనా సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తితే. ఇంకోటి ఏంటి, ప్రజల్లో ఉన్నటువంటి వీక్ పాయింట్, వాళ్ళంతట వాళ్ళు చాలా విషయాలు నిర్ణయించుకోలేరు. యుగాలు మారుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. పరిస్థితులు మారుతున్నప్పుడు ధర్మాచరణ కూడా మారుతూ ఉంటుంది. ధర్మం మారదు, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా ఇది గందరగోళం పడతారు మనుషులు. ధర్మము మారదు, మారేది ధర్మమే కాదు, శాశ్వతమైనది, సనాతనమైనది, నిత్యనూతనమైనది ధర్మం, అది మారదు. కానీ ధర్మాచరణ మారుతుంది. ఆ ధర్మం వైపు వెళ్ళటానికి మీరు చేసుకునేటటువంటి స్టెప్స్ మారుతాయి. ఆ ధర్మాచరణ ఎలా మారాలి అనే దాన్ని చెప్పటానికి అనేక మంది గురువులు, అనేక మంది మహనీయులు ఆ దేశకాల పరిస్థితుల్లో పుడుతూ ఉంటారు. వాళ్ళు పుట్టి వాళ్ళు ఆచరించి వాళ్ళు మహానుభావులై మీరు ఇలా జీవించండి అని చెప్పినప్పుడు వాళ్ళని ఆచరించాం. వాళ్ళు చచ్చిపోయాక వాళ్ళ గుడులు కడతాం. గుడులు కట్టి మళ్ళా వాళ్ళకి ఆర్పిస్తూ ఉంటాం, మళ్ళా తాళాలు వేసేస్తూ ఉంటాం. వాళ్ళకి దోమలు కుడుతున్నాయో లేవో మనం పట్టించుకోం, మనం మాత్రం ఉంచేత. ఇది మనము బతికున్నప్పుడు శ్రేష్ఠులైనటువంటి వ్యక్తులు, మార్గదర్శకులైనటువంటి వ్యక్తులు ఎలా తెలుస్తుంది వాళ్ళు శ్రేష్ఠులవునో కాదు, మంచివాళ్ళు అవునో కాదు ఎలా తెలుస్తుంది? మనకు కామన్ సెన్స్, మిగతా జ్ఞానం ఉంటే అదే అర్థమవుతుంది. మనం ఎక్కడో దూరాన్ని వెళ్ళించేవాటగా కదా, కాస్త ఇంగిత జ్ఞానం ఉంటే ఈనాడు మన మధ్య తిరుగుతున్నటువంటి అనేక మంది మహనీయులు ఎలా జీవించమని చెప్తున్నారో యజ్ఞ దాచవతి శ్రేష్ఠ తత్వదేవేతరో జనాః శ్రేష్ఠమైనటువంటి వ్యక్తి మహనీయులైనటువంటి వ్యక్తులు ఎలా జీవించారో అలా జీవించండి. అంటే శ్రీకృష్ణుడు ఇండైరెక్ట్ గా మళ్ళా కర్మయోగంలో మనకు ఒక హింట్ పడేస్తున్నాడు అక్కడ. నిజమే, ఇంత ఎక్స్ప్లెనేషన్ మీరు చేయలేరు. సుఖదుఖే సమయ కృత్వ లాభాలాభో జయాజయో ఈ స్థిత ప్రజ్ఞత్వం నేను తెచ్చుకోలేను స్వామి, ప్రయత్నిస్తా. మరేం చేయాలి అలాంటప్పుడు? నువ్వు తెచ్చుకోకు, నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు. ఏమి అభ్యంతరం లేవు. యజ్ఞ దాతరికి శ్రేష్ఠ, శ్రేష్ఠుడైనటువంటి వాళ్ళు, గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు మీకు వాళ్ల ఆచరణ వల్ల ఎలా ఆచరించాలో చెప్తున్నారు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. ప్రతి గురువు చెప్పేది ఏంటి అంటే, నేను చెప్పినటువంటి ఉపదేశాలు వినకండి. ఉపదేశాలు ప్రతివాడు చెప్పేది అదే. ఆ ఉపదేశాలను జీవితంలో మనం ఎలా ఆచరించుకోవాలి, హౌ టు పుట్ ఇట్ ఇన్ ది ప్రాక్టీస్. చాలా మంది మహనీయులు చాలా చోట్ల చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పులు మాత్రం మనం గమనిస్తాం, వాళ్ళు చేసినటువంటి ఉప్పులు మాత్రం మనకి గుర్తురావు. రాముడు కడుపుతున్నటువంటి భార్యను అడిగి పంపించేస్తాడా? సరే, కృష్ణుడి గురించి మనం మాట్లాడుకోదే అక్కర్లే. అసలు మన కృష్ణుడు అసలు ఒక్క మంచి కనిపించరాయి. కానీ వాళ్ళ కృష్ణుడు పూజిస్తూనే ఉంటాం, రాముడిని పూజిస్తూనే ఉంటాం. అవగాహన లోపం, అవగాహన. ఏది మంచిదో యజ్ఞ జాగ్రత్త శ్రేష్ఠ తత్వదేవేతరో జనా సయ ప్రమాణం కురితే. వాళ్ళు ఇది కరెక్ట్, మీరు ఇలా చేయండి. కుటుంబం యొక్క బాధ్యతను నిర్వర్తించటం చాలా ముఖ్యం 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 అని రిపీటెడ్ గా మనం చెప్పుకుంటాం. మరి గాంధీ గారు ఏం చెప్పారు? విద్యార్థులారా, ఈ కాలపు విద్యార్థులు భలే ఆనందించేవాళ్ళు. స్ట్రైక్ వెళ్ళకండి. నాకెంత ఆనందమో గాంధీ ఉత్తీర్ణించుకుంటే ఎంత బాగుండేదో, నాకు హాయిగా ఉండేది. ఏం చేస్తే ఇప్పుడు లేడు. ఇందుకట స్ట్రైక్ స్వాతంత్ర్యం కోసం. సయ ప్రమాణం కురితే అప్పుడు స్ట్రైక్ ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని పట్టుకుని స్వతంత్రం పొందినటువంటి భారతదేశంలో అది ఏమవుతున్నది? ప్రమాణం కాదు అది. దాన్ని పట్టుకుని వాళ్ళు ఆడుతున్నాం. మరి ఇప్పుడు ప్రమాణం ఎవరు చెప్తారు మనకి? మహనీయులు ఉన్నారు చెప్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు చెప్పిన మన వినంగా వాళ్ళు ఎవరు? వాళ్ళు యోగులు గారు. వాళ్ళు మోసగాళ్ళు. పేపర్లు చదువుతూ ఉంటాం కదా. కానీ ఆ మోసగాళ్లే అవసరం వచ్చేప్పుడు మళ్ళా వాళ్ళ కాళ్ళ మీద వెళ్లి పడుతూ ఉంటారు. అందరూ లీడర్స్ దగ్గర నుంచి, పొలిటీషియన్స్ దగ్గర నుంచి, మల్టీ మిలియనర్స్ దగ్గర నుంచి, సాధారణ మానవులకు ప్రసక్తే లేదుగా. కానీ మాట్లాడుకునేటప్పుడు మాత్రం మేము ఒప్పుకోము. మాకు కూడా ఇష్టం లేదండి, మా భార్య ఏదో అంటుంది. పాపం భార్యల మీద గడిపోతూ ఉంటుంది. అనేక మంది కమ్యూనిస్టులను చూస్తాను నేను. మాకు భగవంతుడు నమ్మకం లేదండి. మా ఆవిడ కొంత మంచింది. అందువల్ల ఏం చేశాం మేము? తిరుపతిలో పెళ్లి చేశాం మా అమ్మాయిది. సయత్ ప్రమాణం కురితే భక్తుడు ఆ శ్రీకృష్ణుడి యొక్క వాక్యాలు మీకు ఎంత పెద్ద గైడ్ లైన్స్ గా చెప్తాయో, మీరు మీ ఆచరణని ప్రమాణంగా చూపిస్తున్నారా? మీరు భగవంతుడిని నమ్మరు. నమ్మని వాళ్ళు చాలా మంది డాక్టర్స్ నాకు తెలుసు, నమ్మరు. మొక్కుకోటం ఏంటి సార్? వెంకటరమణమూర్తి వాళ్ళ అబ్బాయికి జ్వరం వచ్చినప్పుడు మొక్కుకున్న వాళ్ళు నాకు తెలుసు. పేరు మనకు అనవసరం. మరి అప్పుడేమైపోయిందో ఇదంతా, ఈ కబుర్లంతా ఇంకోటి కోసం. సయత్ ప్రమాణం కురితే మన జీవితం మనం నమ్మినటువంటి సిద్ధాంతానికి ప్రమాణంగా ఉందా? భగవంతుడు మనం ఎక్కడ ఉంచాడో అది కరెక్ట్. భగవంతుడు సర్వజ్ఞుడు, భగవంతుడు దయామయుడు, భగవంతుడి కంటే ప్రేమమయ స్వరూపుడు లేడు అని నేను నమ్మితే, ఈ సృష్టి భగవంతుడి యొక్క సృష్టి అని నాకు నమ్మకం ఉంటే ఇంకెందుకు గాబర, ఇంకెందుకు భయం, ఇంకెందుకు ఆవేదన? దోమలు కుడుతున్నాయి అది వేరే విషయం, బాధ ఉంది, సుఖంగా ఉందని అంటనే కానీ ఆ బాధ కానీ ఆ సుఖం కానీ మనకిష్టమైన వాళ్ళ ద్వారా వచ్చింది కనుక, మనకిష్టపడే వాళ్ళు మనకి ఏ బాధ కలిగించినా మనం ఒప్పుకుంటున్నాం కదా. మన పిల్లవాడు ఏం చేసినా ఓకే, ఒకటేవాడు పిల్లవాడు మాత్రం నాట్ ఓకే. సయత్ ప్రమాణం కురితే లోకస్తదను వర్తతే. మీరు నమ్మినటువంటి సిద్ధాంతము, మీరు నోటితో చెప్పినటువంటి దాన్ని ప్రమాణంగా స్వీకరిస్తున్నారా? భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు తెలుసా మీకు, ఒప్పుకుంటారా? మరి ఒప్పుకుంటే భగవంతుడి ముందు మీరు ఎలా జీవించాలి? అలా జీవిస్తున్నా మనం? భగవంతుడి విగ్రహం ముందే మనం అలా జీవించటమే, భగవంతుడి యొక్క దేవాలయంలోనే మనం అలా జీవించలేకపోతున్నాం. సయ ప్రమాణం కురితే, నీ యొక్క ప్రమాణం, నీ యొక్క ఆచరణ దేని మీద ఉంటుంది? నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతం మీద. నువ్వు భగవంతుడు సర్వవ్యాపి అని నమ్మినప్పుడు చాలా పనులు మనం చేయాల్సిన చేయను. వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్లి, గర్భగుడిలోకి వెళ్లి సిగరెట్ వెలిగించండి చూస్తాను, తాగుడు తాగుండి చూస్తాను, చేయకూడనటువంటి పనులు చేయండి చూస్తా. మరి భగవంతుడు సర్వవ్యాపి అని తెలిసినప్పుడు మీరు సిగరెట్లు ఎలా తాగలరు, తాగుడు ఎలా తాగలరు, చేయకూడని పనులు ఎలా చేయగలరు? చేస్తున్నాం మనం అంటే సయ ప్రమాణం కురితే. నీ యొక్క ప్రమాణం ఏంటి? భగవంతుడు సర్వవ్యాపి అని నువ్వు నమ్మినట్ట, నమ్మనట్ట అబద్దాలు చెప్పుకోకండి. నిద్యాచారస్ ఉచ్యతే కర్మయోగము, వాయించి పారిస్తున్న మనుష్యుణ్ణి. నువ్వు ఏ కర్మ చేస్తున్నావో ఆ కర్మ నువ్వు నమ్మిన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నట్టుందో చూసుకోవయ్యా. ఇతరుల గురించి మనం అదే కదా క్రిటిసైజ్ చేస్తున్నాం. నేను భగవంతుణ్ణి నమ్మను కానీ నా భార్య చెప్పింది గనక, భార్య చెప్పింది ప్రతిదీ చేస్తాడా? మళ్ళా మన ప్రతిదీ చేయడు. ప్రతిదీ చేస్తే అనుకోవచ్చు. సయత్ ప్రమాణం కురితే లోకస్తదని వర్తతే. మనం దేన్ని ప్రమాణంగా తీసుకుంటున్నాం? భగవంతుడు సర్వజ్ఞుడు. మీ బాధలు భగవంతుడికి తెలుసా తెలియదా ఇంతకీ? మరి సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు కరుణామయుడు కూడా తా ఇచ్చంటే, కరుణామయుడని మనం నమ్మేసి ఉంటే ఆ బాధను మళ్ళా భగవంతుడు చెప్పుకోము. మరి ఏది మన ప్రమాణం ఉంటే మనం నోటితో ఏం చెప్తున్నామో మన కర్మయోగము అలా లేదు. ఇచ్చేది మనం ఏం చేయాలి? కర్మయోగం ఇంతకీ ఇంతలాగా మనం తిప్పి 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 చెప్పుకున్నది ఏంటి అంటే, మీరు నమ్మినటువంటి సిద్ధాంతాలు మీ ఆచరణలోకి వస్తే ఆ క్షణంలో మీరు మహాత్ములే, ఆ క్షణంలో మీరు ఋషులే. మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నది అనవసరం. మీరు హిమాలయాల్లో ఉన్నారా, భగవంతుడి ఆలయంలో ఉన్నారా, ఎక్కడున్నారు అనవసరం. కౌశికుడి గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా మనం. 12 ఏళ్లు తపస్సు చేశాడు ఒకడు, ఊరి బయట భిక్ష కోసం ఊరిలోకి వచ్చే ఆ టైంకి వస్తూ ఉండేవాడు. 5-6 ఇళ్ళు అడుక్కునేవాడు అంతే. ఒకరోజు 12-13 సంవత్సరాల అయిన తర్వాత ఒక కొంగ రెట్ట వేసిందిట. మరి కొంగ కాకుండా తెలియదు, ఏదవుతేనే రెట్ట వేసింది. సహజంగా రెట్ట వేస్తే కోపం వస్తుంది కదా, పైకి చూశాడు కోపంగా. దాని కర్మ కాలిబూడిదైంది అది. ఈయన కాలేరు వేసుకున్నాడు. ఇంకేముంది, ఆ రోజు ఆయన నడక మారింది. భౌతి భిక్షాం దేహి అని అన్నాడు కానీ మామూలుగా అన్నా. రోజు వీడి కోసం వెయిట్ చేసేటటువంటి ఆ తల్లి ఆ రోజు రాలే. 2వసారి పిలిచాడు. 2వసారి పిలవటంలోనే గొంతుకు మారింది, నేను ఎవరినో తెలుసా, నువ్వేదో అనుకుంటున్నావు, కాల్చి పారేస్తా అంటే లోపల నుంచి ఆ తల్లి చెప్పింది, నేనేం పెట్టనా కాల్చి పారేయటానికి. సరే ఇంకా ఖండతం. 12 ఏళ్ళు తపస్సు చేశాడు కదా, ఏదో కాస్త కర్మ వల్ల అహంకారం వచ్చిదా, మన సర్దుకున్నాడు అక్కడ కూర్చున్నాడు ఇంకా. సరే ఆవిడ ఆ రోజు ఏదో బంధువులు ఎవరో వచ్చారు, వాళ్ళకి ఆహారం అది చేస్తే వచ్చింది. వారం తర్వాత బయటికి వచ్చి ఇంకా వంతా లేదు బాబు, ఇవాళ అదంతా వద్దు, నాకు ఆహారం మాత్రం ఉంటూ. నీకు ఎలా తెలిసింది అడవిలో జరిగినటువంటి సంఘటన అది చెప్పు నాకు, నాకు టైం లేదని ఇప్పుడే చెప్పాను కదా. నువ్వు అక్కడ ఉన్నాడు చూడు, వాడు దుకాణం దగ్గరికి వెళ్ళు. సరే అక్కడ అంతే లైన్లో నుంచున్నాడు. చాలా బిజీగా ఉన్నాను, మీ ప్రశ్నకి నేను జవాబు చెప్పా. అసలు నేనేం అడగలేదు కదయ్యా, నాకు తెలుసులేవయ్యా నీ మనసులో ఉన్నది. కన్ను తిన్నాడు, ఎలా తెలిసిందని. వీళ్ళెవరూ సాధకులు కాదు, వాడు వ్యాపారస్తుడు. ఈవిడ కేవలము సహజమైనటువంటి గృహస్థ ధర్మాలు చూసుకునేటటువంటి స్త్రీ, ఇంకాస్త ముందుకెళ్తాడు ధర్మం వ్యాధుడు బుచ్చర్ అంటే తెలిసినా ఏమంటారని మాంసం జంతువుని చంపి ఆ మాంసం విక్రయించాడు కసాయవాడు కూర్చో, ఇప్పుడు మా తల్లిదండ్రులకి స్నానం చేయించేటటువంటి టైం అయింది, స్నానం చేయించాక నీ ప్రశ్న జవాబు చెప్తాను. పాప ఆ రోజు భోజనం మీద వాడికి మీరే హారుగా అయిపోయింది ఇదంతా అయ్యేసరికి. అప్పుడు వాడు చెప్పాడు, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని సమగ్రంగా మెచ్చుకుంటే విషయం కంటే మీరే గొప్పవాళ్ళు. అది మర్చిపోతాం మనం. ఏ సాధన చేయాలి మాస్టర్? ఈ మంత్రం బరీహ లేదు మాస్టర్. ధాం ధిం ధాం అనే మంత్రం ఏదైనా ఉంటే ఇంకా బాగుంది. లయబద్ధం ఏం చేయమమ్మా, అసలు ఇవేం కుదరవు, ఇవి అనవసరం అనుసరి అంతా. ఆ మానసిక స్థితి ముఖ్యం. అది మీకు అర్థమైపోతే ఆ మానసిక స్థితిలో అన్ని మ్యాజిక్లు జరుగుతాయి. మీరు ఎక్కడున్నారో అక్కడే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. మీరు ఎక్కడున్నారో అక్కడే మీ యొక్క నమ్మకాన్ని ప్రమాణంగా స్వీకరించండి. సర్వవ్యాపి అయినటువంటి, సర్వజ్ఞుడైనటువంటి, సర్వసమర్థుడైనటువంటి ఆ పరమాత్మ నా హృదయంలోనే ఉన్నాడు. నేను గుర్తించలేకపోవచ్చు కానీ ఆయనకు తెలుసుగా, ఆయన సర్వవ్యాపిగా, నేను సర్వవ్యాపిని కాదు కానీ ఆయన సర్వసమర్థుడేగా, నేను సర్వజ్ఞుని కాదు కానీ ఆయన సర్వజ్ఞుడేగా. మరి ఎందుకు ఈ ఆవేదన, ఎందుకు ఈ బాధను మీకు అనే మానసిక స్థితి కనుక మనం తెచ్చుకోగలిగితే ఆ మానసిక స్థితిలో చేసినటువంటి పని ఎలా ఉంటుంది? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవచ కర్మణి త్రిషు లోకేషు. త్రిషు లోకేషు సాధకుడైనటువంటి మనము ఒకటి గుర్తుంచుకోండి, ఆధ్యాత్మికతలో అడుగు పెట్టాక మనము ఒకే ఒక లక్ష్యాన్ని సాధించాలి, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? భూత భవిష్య వర్తమానాలలో కూడా నేను జీవించి ఉండాలి, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలలో కూడా నేను జీవించి ఉండాలి. ఆ చేతనత్వం మనకి జాగ్రత్త అవస్థ తెలుసు, ఈ క్షణం మాత్రమే తెలుసు, అటు పాస్ట్ తెలీదు, ఇటు ఫ్యూచర్ తెలీదు. త్రిషు లోకేషు కించన, మన లక్ష్యం మళ్ళా మనం మర్చిపోతామేమో. ఆధ్యాత్మిక సాధకులుగా మనకి ఇది తెలియాలి, మన యొక్క పూర్వజన్మలు తెలియాలి, మన యొక్క భవిష్యత్ జన్మలు తెలియాలి. నేను గ్యారంటీగా నా అనుభవంలో చెప్తున్నాను, 6 నెలలు చాలు. 6 నెలల కంటే 7వ నెల అవసరం రాదు. మీరు కరెక్ట్ గా సాధన చేసుకుంటే అనపాన సతి యోగం అని చెప్పాను కదా, అది చేసుకుంటూ మీకు వచ్చినటువంటి కళలను మీరు రికార్డు చేసుకుంటూ ఉంటే 7వ నెల లోపలే మీకు మీ పాస్ట్ లైఫ్ తెలుస్తాయి, మీ యొక్క పాస్ట్ లైఫ్ అందరికీ తెలుస్తాయి. తెలియవు, అందరికీ తెలియాలంటే మీరు ప్రకృతి దానికి తగినటువంటి పరిస్థితి మీకు ఏర్పరిస్తే. కానీ మీ వరకు మీకు అదేం పెద్ద ఆశ్చర్యం కాదు. నిన్న ఏం చేశారు, మొన్న ఏం చేశారు, అది మీ తెలియదా అండి మీకు? అలాగే కిందటి జన్మలో ఏం చేశారో మీకు ఖచ్చితంగా తెలుసు. మీరు దానికి కావలసినటువంటి జ్ఞాపక శక్తిని ఉపయోగించుకోవటం లేదు. అది కనుక మీరు తెలిస్తే ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఇక్కడ, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మని. ఈ 3 లోకాలలో కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఈ 3 స్థాయిలలో కూడా భూత భవిష్య వర్తమాన కాలాలలో నేను చేయవలసింది ఏమీ లేదు. నాకు చేతకానిది, నేను పొందవలసినది, నాకు తెలియనిది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా ద్వాపరయుగంలో శ్రీకృష్ణ శరీరధారి అయినటువంటి నేను ఏం చేశాను? అనుపణం చేశాడు. చేయకూడనివి, చేయవలసినవి, ఇది చేస్తే మంచిది, ఇది చేయకపోతే తప్పు అని శ్రీకృష్ణుడికి ఏం లేదు. ఏ విధమైనటువంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ ఆయనకు అంటుకోవు. అయినప్పటికీ కూడా చేయవలసిందేదు చేయేశాడు, ఏది చేయకూడదో అది చేయలేదు. నేను ఏ విధంగా అవుతూ చేయవలసినటువంటి పనులు నువ్వు చేస్తూ వచ్చాను, అలాగే నువ్వు కూడా చేస్తూ ఇందుకు చేసేట ఆయనది यदि हेयम नवर्तेयम जात कर्मण्यतन्वित मम वर्तमान वर्तन्ते मनुष्य पार्थ सर्वशः उच्चत नीन अला चेचि उंडकपोते मम कापी कोट्टुंडे वाळ्ळंदरू अंदरू गुरुवु कापी कोट्टटमेगा డ్రెస్ లో మెయిన్ గా అంటే రాముడు కృష్ణుడికి తేడా ఎలా తెలుస్తుంది మనకి? రెండే పాయింట్స్, నెమలి పింఛం మురళి, ఇంతే కృష్ణుడు. మొహం ఎలా ఉన్న ధరలే, అది సినిమా హీరో మొహం కావచ్చు, మీరు నమ్మినటువంటి వ్యక్తి మొహం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ రాముడు కృష్ణుడికి తేడా ఆచరణ బట్టి మనకు తెలియదు. డ్రెస్ బట్టి మరో తెలుస్తుంది. అది ఇక్కడ పెట్టుకుంటాడు వద్దు, నేను కూడా ఎందుకింత జాగ్రత్త తీసుకున్నాను అంటే నన్ను చూసి ఇమిటేట్ చేసేవాళ్లకి నేను ఆదర్శంగా నిల్చోవాలి. నేను జీవించేటటువంటి విధానము రేపు ఈ విధమైనటువంటి జీవిత విధానమే యోగము అనేటటువంటి భ్రాంతి మనుషులకి కలిగజేయవచ్చు. చేత ప్రతి క్షణము కూడా నేను జాగ్రత్త తీసుకుంటాను. అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి తీసుకెళ్తున్నాడు బృందావనం నుంచి మధురకి. ఖచ్చితంగా అక్కడ తెలుసు ఏం జరగబోతుందో అందరికీ, శ్రీకృష్ణుడు మాత్రమే కాదు అందరికీ తెలుసు ఏం జరగబోతుందో. అక్కడ కంసుడు గ్యారంటీగా శ్రీకృష్ణుని బతకనివ్వడు. తెలిసేకి ఏం చేయాలి? వెళ్లాలా వద్దా? కామన్ సెన్స్. మనం అయితే గ్యారంటీ, మనం సంగతి నాకు తెలియదు, నేనైతే గ్యారంటీ కాదని, మిగతా సంగతి నాకు తెలియదు. కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు, మైత్రి మరి వేరే విషయం. కానీ శ్రీకృష్ణుడు వెళ్ళాడు. వెళుతూ వెళుతూ కూడా ఎక్కడికి వెళ్తున్నాడు? గ్యారంటీగా చావులోకి వెళ్తున్నాడు. ఎవరికి నమ్మకంగా బతుకుతాడని ఏం చేశాడు? మరి అలాంటి మూడ్లో వెళ్తున్నటువంటి వాడు సూర్యాస్తమయం అవుతూ ఉంటే ఆపించాడు రథాన్ని నది ఒడ్డున. నది అక్కడ ఏమైనా అనేది పక్క నుంచే ఇదంతా జరిగింది కార్యక్రమం సంఘటనని ఆపన్నాడు. ఆపన్నాక ఏం చేశాడు? సంధ్యావందనం చేసుకోవాలి. అట్టి పరిస్థితుల్లో కూడా మూడు బాగలేదు మాస్టరు, హృదయం దొరికిపోయింది మాస్టరు, నథింగ్ డూయింగ్, ఆచరణ నిత్య కర్మలు, భోజనం అంటావా ఇంటి ఎంత బాధలో ఉన్నా నాకు ఎవడు బాధ కనిపించలేదు ఇంతవరకు. అలాగే ఇది కూడా ఎంత బాధలో ఉన్నా ఎలాగైతే భోజనం మానవు, ఈ అనుష్ఠానాన్ని కూడా మనం మానకూడదు అని తన ఆచరణను అనేక రకాలు చూపించాడు. నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగీనాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ముక్త సమాచారం. వార్నింగ్. కర్మయోగం గురించి చదువుకుంటున్నాం, జనక మహారాజు గురించి చదువుకున్నాం. దేశకాల పరిస్థితుల్లో పుట్టినటువంటి మహాత్ములు, మార్గదర్శకులు, లోక నాయకులు, ధర్మాచరణ ఎలా చేయాలో, ధర్మం గురించి చెప్పరదు, చాలా జాగ్రత్త మీరు అర్థం చేసుకోండి. ధర్మము మారదు మారదు మారదు, ధర్మాచరణ మారుతుంది. ఆ ధర్మాచరణ ఎలా మారాలో వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదంతా మనం చెప్పుకున్నాక ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదంతా మనం చదువుకుని ఏం చేస్తామో తెలుసా? నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు ఇక్కడ లేడనుకోండి, కాశీలో గంగా నదిలో పడవ మీద వెళ్తూ అర్ధరాత్రిలో మాకు కబుర్లు చెప్పుకోవటం పని అప్పుడు బీఎస్సీ ఎంఎస్సీ రోజుల్లో. అతను ఏదైనా నేను డిస్కస్ చేసి చెప్తే ఈ పాయింట్ బాగుంది రామకృష్ణ, రేపు ఊళ్ళో వాళ్ళందరికీ ఇది చెప్తా నేను, పని చేయదు ఏం చేస్తాడు అందరికీ చెప్తాడు. తను మాత్రం ఆచరణ పెట్టాడు. దయచేసి మీరు ఇది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకండి, వాళ్ళని ఎలా జీవించమని చెప్పకండి. మీరు జీవించండి, మీరు ప్రమాణంగా జీవించగలిగితే మీ యొక్క శాంతి మీ యొక్క ఆనందము వాళ్ళని ఆ విధంగా జీవించేటట్టు చేస్తుంది తప్ప మనమే ఇంత అర్థం చేసుకుని జీవించలేకపోతే ఇంట్లో వాళ్ళు వింటారు లేదు మాస్టారు, ఇంట్లో వాళ్ళు చేయటం లేదు మాస్టర్ చేరు ఎందుకు చేస్తారు? మనమే చేయనప్పుడు, మేమే చేయనప్పుడు మనమే ఎందుకు? అంచేత మబుద్ధి భేదం జనయేత్, బుద్ధి భేదాలు తీసుకురాకండి, గందరగోళం చేయకండి, మీకు అర్థమేం లేదు, మీరు అర్థం చేసుకోండి. చేయవలసినటువంటి బాధ్యత లేదు, చెయ్యండి. ఎలా చేయాలో మీరు చేయండి. తమాష ఏంటంటే ఆధ్యాత్మిక యొక్క టెస్ట్, సాధకుడు సాధకుడుగా కనిపించకపోతే వాడు కరెక్ట్ గా జీవిస్తున్నాడు. జీవించాడంటే యాక్షన్లో, అంటే యాక్షన్ లో జీవించటం అంటే ఏంటి, వాడు యాక్టర్ గా మనకు కనిపించకూడదు. వాడు ఏ రోల్ పాత్ర పోషిస్తున్నాడో ఆ పాత్ర మన ముందు పైకి రావాలి. అలాగా మీరు అద్భుతమైనటువంటి తండ్రిగా, అద్భుతమైనటువంటి తల్లిగా మీరు మీ పాత్ర జీవిస్తే మీరు సాధకులుగా కనిపించారు. అసలు మీ అంత మోహబంధాల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు ఎవరూ కనిపించడు. ఇంచేత బాధ్యతగా చేస్తున్నటువంటి వ్యక్తి మామూలు వ్యక్తుల కంటే ఎక్కువగా తాపత్రయపడతాడు. నబుద్ధుదేవం జనేత్ రంతులే, మా నాన్నగారు పెద్ద యోగి పట్టించుకోరు, గంగలో దిగవు. మా అమ్మ పెద్ద యోగి, కుటుంబంలో ఏం జరిగినా పట్టించుకోదు, గంగలో దిగం. మనకి సాధన చేతకాలే, జాగ్రత్త. నబుద్ధి భేదం జనయేత్, మీ వల్ల మీరు ఎక్కడ జీవిస్తున్నారో అక్కడ ఎవరి మనస్సుల్లో కూడా భేద దృష్టి రాకూడదు. మామూలు వ్యక్తులలాగా అతి సహజంగా జీవించండి. ఇంచేత జోషయేత్ సర్వకర్మాణి విద్వాముక్తి సమాచరేత్. జ్ఞాని ఎగువాడు అజ్ఞానుల బుద్ధి కలత పెట్టరాదు. ఇంక నీసం తిప్పుకుంటే కష్టం. నేను జ్ఞానిని, నీ బుద్ధి కలత పెట్టనయ్యా, కానీ నువ్వు కొంత నుంచి షాక్కడే. నేను ఇతరులకి ఉచిత సలహాలు ఇవ్వకండి, దయచేసి మిమ్మల్ని అడిగినా ఇవ్వకండి. ఆధ్యాత్మిక జగత్తులో భారతీయ సంస్కృతిలో ముగ్గురికి మాత్రమే సలహాలు ఇచ్చేటటువంటి హక్కు ఉంది. నాలుగోవాడు సలహాలు ఇవ్వకూడదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇది ముగ్గురికి అర్హత ఉంది గైడెన్స్ ఇవ్వటానికి. మిగతా వాళ్ళు ఎవరూ గైడెన్స్ ఇవ్వద్దు, ఎవరికీ చెప్పొద్దు. మీకు ఏది అర్థమైందో సయత్ ప్రమాణం కురితే, మీకు అర్థమైన దానికి ప్రమాణంగా తీసుకుని మీ జీవిత విధానాన్ని మార్చుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులక్కడగా మీకు మార్చే హక్కు లేదు. వాళ్ళకి చెప్పకూడదు, ఇందుకు చెప్పకూడదు. మీకు తెలుసునేమో అని నువ్వు చేస్తున్నావు, కానీ మీకు ఇంకా ఆ అవగాహన రాలే. సాధారణంగా ఉన్నాం మనం, మనకు వచ్చినటువంటి అవగాహన ఎంతరైతే తెలియదు. ఇవాళ గాయత్రి చాలా గొప్పదంటున్నాం, రేపు మనకు కోపం వచ్చేయచ్చు. గాయత్రి ఉంది, నాకు తెలిసి నన్ను గురుదేవుల దగ్గరికి తీసుకున్నటువంటి వాడు అంటే మనిషి ఎలా కింద పడతాడో చెప్తున్నాను. శ్రీరామ్ శర్మ ఆచార్య దగ్గరికి తీసుకెళ్లినటువంటి వ్యక్తికి నేను ఎప్పుడు కృతజ్ఞని. నా జీవిత విధానం ఆ రోజు మారింది. డేట్ టైంతో సహా నాకు గుర్తుంది, 18th June ఈవినింగ్ 4:35 1971. అంత మార్పు ఆ క్షణంలో వచ్చింది. అతను ఎవరి ద్వారా అయితే నేను వెళ్ళాను, అతని యొక్క గురుదేవుని మీద ఉన్నటువంటి ప్రేమ నన్ను అక్కడ తీసుకెళ్ళింది. నేను సాధారణంగా కాశీలో కదా ఉన్నాను అని చెప్పి అబ్బో ఎంతమంది గురువులు తెలుసు నాకు, అదో అహంకారం. కాశీలో గురువులు ఏం విధంగా, అడుగడుక్కు గురువు ఉంటాడు, అడుగడుక్కు శివులుగా ఉంటుంది అని చెప్పి అక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నాను నేను. ఇక్కడ ఈ గురువు దగ్గరికి వెళ్ళింది ఎంఎస్సీలో, శివరాజ్ శర్మ ఆచార్య దగ్గరికి. అని చెప్పి నన్ను అంత బాగా ఇంప్రెస్ చేయగలిగినటువంటి వ్యక్తి జీవితం ఎంత ప్రమాణంగా ఉండిందో ఊహించండి. గౌడని అతని యొక్క జీవిత విధానం నన్ను ఆకర్షించింది. అతను చెప్పాడు, చాలా గొప్ప గురువు అయ్యా గాయత్రి అయ్యా, వెళ్ళాను నేను 9 నెలలు ఎంతో అయింది. నువ్వు మోటివేనా? నేను మాతాజీని మోటి అని పిలుస్తా, ప్రేమతో పిలుస్తా నేను. కానీ వీడో పోయా భక్తి అంతా, ఆ ప్రేమ అంతా పోయే తిట్లు. అప్పుడు నేనేమవ్వాలి? అతని ద్వారా నేను గురుదేవుల దగ్గరికి వెళ్ళాను కనుక అతను నా దగ్గరికి వచ్చాడు ఒకసారి, ఇలా చేపెట్టాడు. కొన్ని చిన్న చిన్న మ్యాజిక్లు చేయటం గాయత్రి చేసే వాళ్ళందరికీ వస్తుంది, అన్ని మ్యాజిక్లు చేశాడు. అద్భుతంగా ఉందని నన్ను పార్క్ లోకి తీసుకెళ్లాడు. చూసావా నేను ఎంత గొప్ప వాడిని అన్నాడు. చూశాను బాబు నువ్వు గొప్పవాడు ఇక్కడికే కదా గురువు. ఆయన వద్దు, ఇంకో కూతురు పెళ్లి చేశాడు, ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు, అంత చేశాడు, మనకేం చెప్తాడు. ఇంకా దృష్టికోణం మారిన మరుక్షణం ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. ప్రతిదీ తప్పుగానే కనిపిస్తుంది. దృష్టికోణం మారినంత వరకు ప్రతిదీ కరెక్ట్ గానే కనిపిస్తుంది. అంచేత ఇవాళ నువ్వు ఇది మంచిది అంటున్నావు, రేపు మంచిది అంటావు అనవు. గ్యారంటీ లేదు మనకి. ఎప్పుడు గ్యారంటీ ఉంటుంది? నీకు ఆత్మానుభవం వస్తే, నీకు ఆ భగవత్ సాక్షాత్కారం వస్తే. ఏం మాస్టారు రాలేదంటారు, కళ్ళు మూసుకుంటే గాయత్రీదేవి కనిపిస్తుంది నాకు. ఆ గాయత్రీదేవి వద్దు. కళ్ళు మూసుకుంటే కనిపించే గాయత్రీదేవులు మనకొద్దు, కళ్ళు మూసుకుంటే కనిపించే గురువులు మనకొద్దు. వాళ్ళందరూ మంచిదే, అనుభవానికి మంచిదే, కానీ మీ నిత్య జీవితంలో ఆ సర్వజ్ఞత్వం, నిత్య జీవితంలో ఆ సర్వవ్యాపకత్వం, నిత్య జీవితంలో ఆ సర్వసమర్థత రానంత వరకు మనకి భగవద్ దర్శనం కాలేదు. కనుక పక్క వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి. ఇవాళ మీరు గాయత్రి ఉపాసకులు అయిపోయారు కనుక మీరు గాయత్రి చేయండి అని చెప్పి, రేపు రామకృష్ణ పరమహంస భక్తులు అయిపోయేసరి కదా రామకృష్ణనే చేయాలి అని చెప్పి, రేపు మీరు ఏ ఎస్ఎస్ఓయో ఏ యోగరా సెక్షన్ సొసైటీలో అభివృద్ధి చేయరు కనుక ఇంకా అదే కరెక్ట్. వద్దు, ఎవరిని గాభరా పెట్టద్దు. ఎవరి గురువు ఎవరి స్థాయికి తగ్గట్టు అక్కడక్కడ అందించగలిగేటటువంటి నేర్పు గురువులకి బలంగా ఉంటుంది. ఎక్కడెక్కడో అందిస్తారు. ప్రజ్ఞుణ్ణి తీసుకెళ్లి ఎక్కడెక్కడో తీసుకెళ్లి పడేశారు కదా వాళ్ళకు కావలసినటువంటి గురువుని. మీరేం చెప్పకలే, మీకు ఎవరి గురువు, మీకు ఎవరు నచ్చితే, మీకు ఏ విధమైనటువంటి సాధనలో అవగాహనలో వస్తే ఆ సాధనలు మాత్రమే ఆచరణ చేస్తూ, నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంజ్ఞనాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్యుక్త సమాచరం. జ్ఞాని అయ్యేవాడు అజ్ఞానుల బుద్ధిని కలత పెట్టరాదు. తాము యోగయుక్తుడై సర్వకర్మములను ఆచరించుచూ కర్మాసక్తులకు వారిని తమను అనుకరించినట్లు చేయవలని. నువ్వు కరెక్టే జీవిస్తున్నావు అనే దానికి ఏంటి ప్రూఫ్ అంటే, మన్ని ఉదాహరణగా ఇచ్చి, చూసేవాడు ప్రమోషన్ కోసం ఎంత తాపత్రయపడుతున్నాడు. యోగయుక్తుడైనటువంటి వాడికి ప్రమోషన్ అవసరం లే. కానీ మీరు మీ నిత్య జీవితంలో మామూలు వ్యక్తి ఏ విధంగా తాపత్రయపడతాడో అన్ని విధాలుగా తాపత్రయపడుతూ మీరు వాళ్ళకి ఆదర్శం అవ్వాలి. నిత్య నైమిత్తిక కర్మలలో నిత్య జీవితంలో మిమ్మల్ని చూపించే వాళ్ళు ఏమనాలి అంటే, జీవించడం అంటే అలా జీవించాలి. బాధ్యతగా ఒక పౌరుడిగా, ఒక వ్యక్తిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక చెల్లెలుగా అలా జీవించాలి అనేటటువంటి మీరు పేరు తెచ్చుకోవాలి. నిత్యమంటే మీకు ఆసక్తి లేనప్పుడు, ఏదైనా ఒకటే అయినప్పుడు చేసేదేదో 10 మందికి ఆనందం కలిగించి చేయండి. లాజిక్ అర్థమైంది కదా కృష్ణుడికి. కానీ నాకు ఇదంతా అసహ్యం వేస్తుంది మాస్టారు, కళ్ళు మూసుకుంటే ఆనందంగా ఉంది, అదేం లేదు, సుఖ దుఃఖే సమయ కృతుడు అన్నప్పుడు మీకు ఏది, మీకంతా ఒకటే. మీకు అంతా ఒకటే అయినప్పుడు ఎదుటి వాడికి ఏది ఆనందం అది చేయొచ్చుగా. ఈ భావాన్ని అర్థం చేసుకుంటూ రేపు దీని యొక్క ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్దాం. కానీ ఏది డీటెయిల్ అయినా ఆ స్థితి ఒక 5 నిమిషాలు ఆ స్థితిలో ఉంది వాటికి స్వస్తి.